మన పుష్పదంతుడు వారు వర్ణిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి లీల, శివలీల. అంటే శివపురాణం కూడా మనకి సరిగ్గా ఈ లీలతోనే ప్రారంభిస్తున్నాడు. మొదట చెప్పినది లింగావిర్భావ ఘట్టంతోనే శివపురాణం కూడా ప్రారంభమవుతుంది. ఆ పురాణం ఎలా జరుగుతుందో తన యొక్క స్తోత్రాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు ఆయన. శివుని యొక్క మొదటి అభివ్యక్తి, మేనిఫెస్టేషన్ అంటారే అది, ఏ వ్యక్తీకరణ లేని అవ్యక్తమైన తత్వం మొదట ఈ విధంగా వ్యక్తమైంది. వ్యక్తమైంది కనుక మన దాకా వచ్చింది. వ్యక్తం కాకపోతే మనం అర్చించగలమని చెప్పండి. అందుకు ఈ విధంగా అగ్నిస్తంభంగా తన లింగాకృతిని చూపించాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ గలీయతే. అందుకు సర్వ జగత్తు బ్రహ్మమునందే లీనమై ఉంది గనక సర్వమును లీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వమే యవ్వని యందు ఉండు లీనమయ్యి అని చెప్పుకున్నాం కదా. ఆ లీనమైన బ్రహ్మతత్వమే లయనా లింగముచ్యతే. లీనత్వం వల్ల వచ్చినటువంటిది లింగ శబ్దం, అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ స్వరూపమైనటువంటి ఆ నిరాకార నిర్గుణతత్వ సంకేతము ప్రతీక అయినటువంటి లింగస్వరూపాన్ని ఇందులో చెప్పి మనకు ఉపదేశం ఏం చేశారంటే, తవ కిమను వృత్తిర్న ఫలతి, అనువృత్తి ఉంటే ఫలం ఉంటుంది. ఈ అనువృత్తి గురించే ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు. కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము. నీ ఇంద్రియముల యొక్క వృత్తులన్నీ ఆయన్ని అనుసరించాలి. నీ కళ్ళు ఆయన్ని చూస్తూ, నీ చెవులు ఆయన్ని అర్చిస్తూ, ఆయన కథలు వింటూ, నీ చేతులు ఆయన్ని అర్చిస్తూ, నీ నోరు ఆయన్ని కీర్తిస్తూ, నీ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, నీ బుద్ధి ఆయన వైపు వెళుతున్నప్పుడు నీ వృత్తులన్నీ ఎవరి వైపు వెళ్ళాయి? ఆయన వైపే వెళ్ళాయి కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యక్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అని ఆదిశంకరులు ఇదే మాటను చెప్పారు శివానంద లహరిలో. అందుకు నా మనస్సు అన్ని ఈ వృత్తులన్నీ నీ వైపు వచ్చేస్తే మరి ఇతర గ్రంథములు ఇతర మతాలు ఈ గొడవలు నాకెందుకయ్యా అన్నాడు. అందుకు ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. తవకి మను వృత్తిన్న ఫలతి, ఆ భక్తి చాలయ్యా, ఆ భక్తికి నువ్వు అన్ని ఫలములు ఇస్తావు అని ఇక్కడ శివుణ్ణి గిరిశ అని సంబోధించాడు. ఇది చాలా విశేషం. గిరిశ అంటే కొండ మీద ఉన్నవాడా, షా అంటే శేతే తిష్ఠతి అని అర్థం ఉండుట. గిరియందున్నవాడు గన గిరిశ, కొండ మీద ఉన్నవాడు అంటే కైలాసగిరి వాసుడు అని ఒక అర్థం. గిరి అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు ఎందున్నవాడు, ఏవా వాక్కులు, వేదవాక్కులు ఎందు ఉన్నవాడు అంటే వేద వేద్యమైన పరతత్వము అని గిరిశ శబ్దానికి అర్థం. అందుకు ఆ పరమేశ్వరుని యందు ఎవరికైతే స్థిరభక్తి ఉంటుందో వారికి మహాఫలం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. దానికి ఉదాహరణ 11వ శ్లోకంలో చెప్తున్నారు. అయత్నాదాపాద్యత్రిభువనమవైరవ్యతికరం దశాస్యో యద్బాహూనభృతరణ కండూ పరవశాన్ శిర పద్మశ్రేణీ రచిత చరణాంభోరుగ బలేహే స్థిరాయాస్త్వద్భక్తే త్రిపురహరా విస్ఫూర్జితమిదం. స్థిరాయాః త్వద్భక్తే, స్థిరమైనటువంటి నీ భక్తి వల్ల అలా భక్తి కలిగిన వాడు ఎంత ఉన్నతినైనా పొందగలడు అని చివరి వాక్యం యొక్క అర్థం. అలా ఉన్నతి పొందినవాడు ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎవడయ్యా అతడు అంటే రావణాసురుడు. అది విశేషం. దొరక్క దొరక్క ఆయన దొరికాడా అని మీరు అనుకోవచ్చు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహానుభావుడు. మనం ఏది కావాలి ఏది కావాలని తపన పడుతున్నామో అలాంటి వాటిని కొల్లలుగా సాధించినటువంటి మహానుభావుడు. సామాన్యుడా అండి, ఎన్ని యుగాలు పాలించాడో, ముల్లోకాల్ని పాలించాడు. సామాన్యమైనటువంటి విషయం కాదు. సర్వము ఆయన పాదాక్రాంతం అయిపోయాయి. ఆయన ఇంకా యుద్ధం చేద్దామని వెళుతూ ఉంటేనే ఆ లోకవాసులు వచ్చి నువ్వే యుద్ధం చేయక్కర్లేదు, మేమే లొంగిపోతున్నామని పడిపోయారు. ఆయన యుద్ధం చేయాలని సరదావే తీరలేదు పాపం. ఆయుధాలు ఎక్విప్మెంట్ రెడీ చేసుకుని పైగా యుద్ధం చేస్తే భుజాలైనా సాగుతాయి కనీసం. అంత ఎక్సర్సైజ్ చేసినటువంటి భుజాలు, బలం సంపాదించుకున్న భుజాలు, దాన్నే రణకండూతి అంటారు. అంటే యుద్ధం చేయాలనే కండూతి అది తీరలేదు పాపం అతనికి. అందుకు ఆ రణకండూతుందే, దానితో మొత్తం 20 భుజాలు ఉన్నాయి, తీరలే. ఎందుకంటే ఆయన ఎవడి మీదకి యుద్ధం వెళ్ళిన వాడు ముందు వచ్చేసి సరెండర్ అయిపోతున్నాడు, ఎవరితో యుద్ధం చేయడానికి లేదు. ఇలాగ ఎక్కడికి వెళితే అక్కడ ఏ లోకపాలకులైతే ఆ లోకపాలకులు వచ్చి పాదాల మీద పడిపోయి వాడికి సరెండర్ అయిపోయారంటే ఎందువల్ల అది సాధ్యమైంది, ఇది గమనించండి. ఎందువల్ల అంటే అతడు శిర పద్మశ్రేణి రచిత చరణాంభోరుగ బలేహే, నీ యొక్క చరణాంభోరుగములు నీ పాదపద్మములకు అతడి బలి ఇచ్చాడు. బలి అనగానే జంతువులు నరకడం గుర్తు తెచ్చుకోవద్దు, బలి అంటే పూజ అని అర్థం. ఇది విశేషం. ఆ బలి ఇచ్చాడు నీ చరణాలకి, పూజ చేశాడు, వేడితో పూజ చేశాడు, పద్మశ్రేణి పద్మముల వరుసతో పూజ చేశాడట. ఏ పద్మములు? శిర పద్మశ్రేణి, తన తలలు అనేటటువంటి పద్మములతో పూజ చేశాడు. ఏదంటే ఒక తల, పది తలలు, పది తలల్ని నరికి పరమేశ్వరుడికి ఇచ్చాట. అది విశేషం. ఆయన శివునికి సంబంధించి ఒక మహాయాగం చేసి ఏమిటి చేస్తే శివుడు దొరుకుతాడు, తీవ్రం ఏదో ఇచ్చేయాలి శివుడి కోసం. అందుకోసం ఏదో ఎక్కడి నుంచో పద్మాలు తెంపుకొచ్చి కుసుమాలు కోసుకొచ్చి ఇలా ఎందుకు, నన్ను నేనే ఇచ్చుకుంటాను అని చెప్పి ఆయన తన యొక్క శిరస్సుల్ని ఖండించి శివార్పణంగా అర్చన చేసేట. ఇలాగ శిరస్సులనే పద్మాలతోనే శివుణ్ణి పూజించినటువంటి మహాభక్తుడు, దీన్ని రాజస భక్తి అని అంటారు. ఒక ఏడ తామస భక్తిని కూడా అనొచ్చు. ఆ విధంగా రాజసిక తామసిక ప్రవృత్తితో ఆచరించిన భక్తి, మొత్తానికి శివుడికి అర్పణ చేశాడు. ఆ ఒక్క ఫలితంగా తలలు శివుడికి అర్పించిన దాని ఫలితంగా లోకంలో అందరి తలలు వచ్చి వీడి పాదాల మీద పడ్డాయి. అది విశేషం. పరమేశ్వరుడి పాదాల మీద ఎవడు తల ఉంచుతాడో వాడి పాదాల మీద ఇతరులు వచ్చి తల ఉంచుతాడు. మనం పరమేశ్వరుని తర్వాత చూసుకోవచ్చు, ముందు లోకంలో వాళ్ళని మెప్పించాలని అడ్డమైన వాళ్ళ ముందు తల ఉంచుతాం. అందువల్ల బ్రతుకంతా తల వంచడమే అవుతుంది, కానీ మన ముందు తల వంచే వాడు ఎవడు కనిపించాడు. మన ముందు లోకం మన ముందు తల వంచాలంటే మన ముందు లోకేశ్వరుడు ముందు తల వంచాలి. ఇది విశేషం. ఇతను ఏం చేశాడు? తలలు నరికిచ్చాడు ఆయనకి. ఇవ్వడంతో ఆయన ఏం చేశాడు? అయత్నాదాపాజ్య త్రిభువనమ వైరవ్యతికరం అయత్నాత్. ఆ తర్వాత నుంచి ఏ ప్రయత్నము లేకుండానే ముల్లోకాలు అవైరవ్యతికరం శత్రువు అనే విధంగా లేకుండా ఆయనకి రణకండూతిని అలాగే ఉంచి, అంటే ఆ రణం చెయ్యాలని కుతూహలం తీర్చకుండా వచ్చేసేయ్యా, ఎందువల్ల నీ యందు ఉన్నటువంటి భక్తి చేత అని చక్కగా పేర్కొన్నాడు అని చెప్పి అక్కడితో ఊరుకోలేదు. తర్వాత మరో శ్లోకం చెప్తున్నాడు. అది విశేషం. అంటే భగవంతుడి యందు అకుంఠితమైన భక్తి, స్థిర భక్తి ఉన్నవాడు ఎవడైనా సరే ఆయన అనుగ్రహానికి పాత్రుడే. వాడు రాక్షసుడవనేయండి, వాడు దేవత అవనేయండి, వాడు మానవుడవనేయండి, ఎవడైనప్పటికీ భగవద్భక్తి స్థిరంగా ఉన్నప్పుడు ఆయన తప్పకుండా ఫలితమిచ్చి తీరుతాడు. కానీ తర్వాత శ్లోకంలో వెంటనే పాఠం చెప్తున్నాడు. ఎంత అది మహాకవి చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం. అందులో మహావైయాకరణుడు వాక్కు యొక్క సమగ్ర స్వరూపం తెలిసినటువంటి కాత్యాయన వరరుచి పుష్పదంతుడు ఉన్నాడే ఆయన, అముష్యత్వత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసేపి త్వదధివసతో విక్రమయత అలభ్యా పాతాళే ప్యలస చరితాంగుష్ఠ శిరసి ప్రతిష్టాత్వై ఆసీత్ ధ్రువముపచితో ముహ్యతి కలహ. ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ మూర్ఖుడైనటువంటి వాడు మూర్ఖత్వం ఎందుకు వచ్చిందయ్యా అంటే, భగవంతుడి దయ వల్ల మనకి ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది. ఏ సుఖం మనం పొందుతున్నా ఈశ్వరార్చన వల్ల మాత్రమే పొందుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం చెయ్యని వాడికి ప్రపంచంలో ఏ భోగము రాదు. ఇది నియమం, ఇది ది యూనివర్సల్ లా, ఎటర్నల్ లా ఇది. ఆ మాట అన్నది ఎవరు? గీతలో కృష్ణ పరమాత్మ, సహయజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం. యజ్ఞము ద్వారా దేవతకు సంభావించబడి వారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది లోక నియమం. అందుకు ఈశ్వరార్చన చేయని వాడికి ఏ భోగము రాదు. ఇప్పుడు మనకి ఈ కంటికి చూపు వచ్చిందన్నా, ఈ చెవికి వినికిడి వచ్చిందన్నా, మనం ఈ జన్మలో కాదు గత జన్మలో చేసుకున్న యజ్ఞముల వల్ల వచ్చింది. అందుకే చక్షుర్ యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అని మనకి రుద్ర చమక మంత్రములు చెప్తున్నాయి. అంటే నా కన్నులు నా యొక్క ప్రాణములు వాక్కు యజ్ఞము చేత సమర్థవంతములగుగాక. అంటే ఈ యజ్ఞం ఇప్పుడు చేసుకున్నది కాదు, పూర్వజన్మలో చేసుకున్న యజ్ఞముల వల్ల ఇవి లభించాయి. ఇవి చక్కగా ఇంకా బాగా పనిచేయాలంటే ఇప్పుడు ఇంకా నేను యజ్ఞాలు చేయాలి. ఈ చేస్తున్న యజ్ఞం వల్ల నా యజ్ఞములు ఇంకా ఫలించి యజ్ఞము నుంచి యజ్ఞం, యజ్ఞము నుంచి యజ్ఞం జరిగి నేను పరిపూర్ణతను పొందాలి అని దానిలో చక్కగా చెప్తున్నాడు. యజ్ఞం చెయ్యని వాడికి సృష్టిలో ఏ వస్తువుని తినే అర్హత లేదు. ఎందుకంటే ఈశ్వరుడు నిర్మించిన సృష్టిలో ఏ పదార్థం తీసుకోవాలన్నా ఈశ్వరార్చన చేయకుండా ఎలా తీసుకుంటాం? ఒకరి ఇంటి సొత్తును నువ్వు తీసుకున్నప్పుడు ఆ ఇంటి వారు అనుమతుండాలి కదా. విశ్వం అనేది విశ్వేశ్వరుడి ఇల్లు. ఆ విశ్వంలో ఏది నువ్వు స్వీకరించాలన్నా విశ్వేశ్వరుణ్ణి స్మరించి అర్పించి అర్చించి స్వీకరించాలి. అందుకు ఇప్పుడు మనం పొందిన ఐశ్వర్యం ఈశ్వరార్చన ఫలం వల్ల వచ్చింది. అది గత జన్మంలో చేసిందవచ్చు, ఈ జన్మంలో చేసిందవచ్చు. ఈ జన్మంలో కూడా మనకి గత జన్మల యజ్ఞం వల్ల కొంత వస్తే అది తెలుసుకుని మనం భగవంతుడిని ఆశ్రయించి అనేకములైన సాధనలు చేస్తాం. చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, అధికారం వస్తుంది. క్రమంగా ఏం జరుగుతుందంటే, మొదట్లో ఈశ్వరుడు ఇచ్చాడండి అనుగ్రహించాడు అనుకుంటాం, ఏది వచ్చిన కొత్తల్లో. కానీ క్రమంగా మనలో అహం అలా పెంకులాగా పెరుగుతుందండి. పెరిగి ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడో లేదో ఇది దానంతటి అదొచ్చి ఉంటుంది, లేదా నా ప్రయత్నం వల్ల వచ్చి ఉంటుంది. సుఖాలన్నీ మన ప్రయత్నం వల్ల, దుఃఖాలు మాత్రం ఆయన ఇచ్చేసాడంట. ఇది మన యొక్క లక్షణం. అందుకు ఇదంతా కూడాను మన వల్ల వచ్చింది అనుకుంటాం. అనుకుని నెమ్మదిగా మనలో మన ప్రతాపం మీద, మన యొక్క బుద్ధి మీద మనకు అహంకారం ఏర్పడి, మా నిర్వాకములే సమస్తమనుచున్ మత్తిల్లు కాలాలలు, మా నిర్వాకాలే సమస్తము అనుకునే స్థితికి వెళతాం. వెళ్ళగానే మదం వస్తుంది, అహంకారం వస్తుంది. ఈశ్వరానుగ్రహం వల్ల ఐశ్వర్యం, విద్య, పదవి ఇవన్నీ వస్తే ఈశ్వరుడిచ్చినది అని తెలిసినప్పుడు ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా దాన్ని వినియోగించుకుంటాం. కానీ ఈశ్వరుడిచ్చిందన్న మధ్య మర్చిపోయి అదంతా కూడా మనది అనేటటువంటి అహంకార మమకారాలు ఏర్పరచుకుని ఎప్పుడైతే ఉంటామో దానివల్ల మదం పెరుగుతుంది. మదం పెరిగితే క్రింద మీద చూడం, ఈశ్వరుడినైనా తోలడానికి మనం సిద్ధపడతాం. అప్పుడు ఆయన మాత్రం ఊరుకుంటాడా? ఆరాధించినందుకు ఆ ఫలమిచ్చిన వాడు మదానికి కూడా ఫలమిచ్చి తీరతాడు. అది విశేషం. అందుకే ఆ మదానికి కూడా ఫలమిచ్చి తీరతాడు. అది ఇందులో తెలుసుకునే విషయం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, స్వామి నీ వల్ల సమధిగత సారం భుజవనం, మంచి సారవంతమైన భుజవనము పొందాడు. భుజవనం అంట ఎంత గొప్ప మాట చూడండి. మంచి చెట్లన్నీ బాగా ఉంటే వనం, అలాగే 20 చేతుల చెట్లు ఉన్నాయి అతని దగ్గర, అది భుజవనం. అంత దృఢంగా ఉంది. దానితో 20 చేతులకి అసలే రణకండూతి కూడా ఉంది కదా. దానితో ఇంత బలం ఉంచుకుని ఏం చేశాడు? ఆఖరికి అధివసతవు, నువ్వు అధివసించి ఉన్నటువంటి కైలాసేపి ఆ కైలాసాన్ని పెకలించాలని ప్రయత్నించాడయ్యా. అది అహంకారం. నా ప్రతాపంతో నా బలంతో ఆయన్ని సాధిస్తాను అనుకున్నాడు. ముందు అర్పణతో ఆయన అనుగ్రహాన్ని పొందాడు, ఇప్పుడు అహంకారంతో సిద్ధపడుతున్నాడు. దానితో ఆయన్ని సాధిస్తానని చెప్పి ప్రయత్నిస్తే ఏం జరిగింది? ఆయన ఒక్కసారి చూశాడు, ఈయన మొత్తం 20 చేతులతోనే కైలాసాన్ని ఎత్తుదామని ప్రయత్నించాడు. అది నందీశ్వరుడితో అహంకరించి, అహంకారం చేసే పనులివన్నీ అహంకరించి ఎత్తితే కదిలిందిరు కొంచెం. ఎందుకంటే ఈయన ఇచ్చిన బలమే మళ్ళీ, ఆ కొండ మీద కూర్చున్నాయని ఇచ్చిన బలంతో ఆయన కొండనే కదిలిద్దామని ప్రయత్నించాడు. కదిలిస్తే ఆయన లీలగా కూర్చున్నట్ట ఆ ప్రక్కన అమ్మవారు ఆ కదలికి కొంచెం కదిలి ఈయనకి తగిలేత్త చూశాడు. అమ్మవారినే కదిలించాడు వాడు. దానితో ఆయన ఏం చేశాడు? చిరునవ్వు నవ్వి ఆయనేమీ కదలలేదు, అసలే స్థాణువు కదా. అందుకేం చేశారంటే అలస చలిత అంగుష్ట, ఎంత గొప్ప మాట చూడండి. అలస ఏమాత్రము శ్రమ లేకుండా తన అంగుష్టాన్ని కదిపి ఇలా నొక్కాట. అంగుష్టం అంటే కాలి బొటన వేలుతో అలా నొక్కాడు ఆయన పైనుంచి. నొక్కగానే ఈ 2 చేతులు భుజాలతో పెట్టాడు కదా, ఆయన దభీమను కూలింది. అది ఆ కోలడంతో ఎక్కడికి పోయాడయ్యా అంటే, నిన్నెత్తుదామని ప్రయత్నంతో వచ్చిన వాడు చివరికి భూమి మీద కూడా అతనికి ప్రతిష్ట లేకుండా అయిపోయాడు. అంతేకాదు పాతాళేపి, పాతాళంలో కూడా ప్రతిష్ట లేదు అతనికి. అంత అడుక్కు వెళ్ళిపోయాడయ్యా ఆయన. అడుక్కు వెళ్ళిపోయాడు అంటే అర్థం ఇప్పుడు ఆ స్థితిలోనే కాదు, తర్వాత అతను సంపాదించిన ప్రతిష్ట అంతా పోయిందే కదా. అది మనం గమనించుతాం. ఎందుకు? మదం చేత, అహంకారం చేత. అప్పుడు ఆ పులస్త్య బ్రహ్మ యొక్క తనయుడైనటువంటి ఈ పౌలస్త్యుడు ఆ ఏడిచేట, చాలాసేపు ఏడిచాడు. ఎప్పుడు శివుడు కదిలొచ్చే వరకు ఏడిచాడండి. ఆయన కదిలి రావాలంటే అందరూ ఇలాంటి అహంకారంతో కదిలించినప్పుడు ఆయన కాల్కులేషన్లో ఆయన రెప్పపాటు కాలంలో చాలా కాలాలు జరిగిపోతాయి. ఆయన కదిలొచ్చే వరకు ఏడిచేటండి. ఎంత ఏడిచాడంటే దిక్కుల చెవులు దిమ్మెళ్ళెత్తేలాగా రావణ చేసేట. అంత రావణ చేసాడు గనక రావణుడు అని పేరు వచ్చింది దానికి. అందుకు ఆయన వచ్చాడు, ఓరి రావణా అనుకుని వచ్చాడు. వచ్చి ఆ తర్వాత అనుగ్రహించాడు వేరే విషయం. ఈ 2 శ్లోకాలు నేను చెప్పిన దాని విషయాన్ని మీరు గమనించితే, పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనకి ఫలము లభించినప్పటికీ మదమెక్కి అహంకరించితే దెబ్బ తప్పదు. ఆ దెబ్బ కేవలం కైలాసం ఎత్తినప్పుడే కాదు, చివరి దాకా తీసుకెళ్ళింది. అది మనం గమనించాలి, అవునా లేదా? పైగా తలలిచ్చాడు అన్నారు. అంటే తలలిచ్చాడు కనుక దాన్ని పూజ ఏదో మనము చేద్దామని ముందుకు రావద్దు. మనల్ని మనం గాయపరుచుకుని ఈశ్వరుని ఆరాధించడం రాజస తామస ప్రవృత్తులు, ఇవన్నీ కూడా తామసిక ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తాడు. ఇవన్నీ అవైదిక ఆచారములు అని చెప్తారు వీటిని. ఇవి సాత్వికాచారములు కావు, ఇవి రాజస తామసములు. వీటిని రాజస భక్తి, తామస భక్తి అని అంటారు. అందుకు వాటిని శాస్త్రం నిషేధించింది. సాత్వికమైన భక్తినే మనకి సిద్ధం. అందుకు ఈ బలులు, జంతు బలులు, తన్ను తాను బలిచ్చుకోవడాలు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఆదిశంకరులు మొదలైనటువంటి వారు ఖండించారు. ఇక్కడ తన తలని తాను ఇవ్వడం అంటే నిజమే, తలలు ఇవ్వడం చాలా మంచిదే. అసలు భగవంతుడికి తల ఇవ్వాలండి, ఇంకేమీ కాదు. ఎందుకంటే ఈ తలే మనకు తిక్కలన్నిటికీ హేతు. అవునా కదా, తల తిక్క అంటాం కానీ తిక్కలేని తల లేదు. వాడికి మంచి తల తిక్కండి అంటాం, తిక్కలేని తలందే చూపించండి. ప్రతి తలకి ఏదో ఒక తిక్క ఉంటుంది. కనుక తల తిక్క లేకుండా ఉండాలంటే తల ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే అన్నిటికీ కారణం ఇదే. ఒక వస్తువును చూసి భలే ఉందని ఆకర్షింపబడతాను దేని చేత? చూపు చేత. అలాగే ఒక విషయం విని, ఒక విషయం మీద రుచిపడి, ఇంకా అన్నిటికీ మించి ఆలోచనలు, అది తలలోనే. తలపులకి నిలయం తల కదండి. అందుకు మన ఆలోచనలు, మన జ్ఞానేంద్రియములు అన్నీ ఎక్కడున్నాయి? తలలోనే. ఈ తలని నిజంగా ఈశ్వరుడి చరణాలకు మనం ఇవ్వాలి. అంటే అర్థం, ఈశ్వరుడి గురించే చూడాలి, ఈశ్వరుణ్ణే వినాలి, ఈశ్వరుణ్ణే అనాలి, ఈశ్వరుణ్ణే ఆలోచించాలి. పురుషోత్తముని మీది బుద్ధి, బుద్ధి. అందుకే తల ఆయనకు అర్పించడం అవసరం. అందుకే భగవంతుడి ముందు తల వంచడం అంటే అర్థం ఏమిటి అంటే, నా ఆలోచనలన్నీ, నా జ్ఞానేంద్రియ శక్తులన్నీ నీకే అర్పిస్తున్నాను. ఇది అనువృత్తి అనేటువంటిది. అలాంటి అనువృత్తి మొదట మనం చక్కగానే పాటిస్తాం, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ మళ్ళీ అహంకారం వస్తుంది, అది ఎవరికైనా వస్తుంది. ఇదంతా నైజం, ఒక్క రావణాసుడిని పట్టుకుని నిందించడం కాదు. చాలా గొప్పవాడు ఆ మహానుభావుడు, మహాశివభక్తుడు, వేద వేదాంగ వేత్త, సామాన్యుడు కాడు. పైగా బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు, వేదాలకి ఘన ఆయనే ఏర్పాటు చేశాడని కొందరు అంటారు. రావణాసురుడు చెప్పినటువంటి మహన్యాసం ప్రత్యేకించిందంటారు. అలాంటి మహానుభావుడు సామాన్యుడు కాదు, బ్రహ్మవంశోద్భవుడు. ఆయన యొక్క తండ్రి వారే విశ్రావసుడు, పులస్త్యుడు మొదలైనటువంటి వారు. అలాంటి గొప్ప తరం కలిగినటువంటి వాడు మహానుభావుడు రావణాసురుడు. అంత శివభక్తి, అంత శివభక్తి ఉంది గనకనే రాముని చేతిలో మరణించగలిగే భాగ్యం లభించింది. అది విశేషం. శివభక్తికి ఫలితంగా ఆయన ఆ స్థితినిచ్చాడు. అయితే ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే, ఎప్పటికో అప్పుడు వ్యక్తి వెళ్ళక తప్పదు కదండి, ఎప్పటికప్పుడుకి వెళ్ళాలి. కనుక నిందలేంది బొద్దిపోదు. అందుకోసం ఆయనకు నింద కనబడాలి. అందుకు పరస్త్రీ వ్యామోహం అనేటటువంటి నింద అక్కడ కల్పించబడింది. దానికి కారణం అహంకారం, మదన చేత. ఇదంతా నేను సంపాదించాను, నా భుజగర్భం, నా భుజగర్భం అనుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకే పరమేశ్వరుడు అర్పణకి ఫలితము ఇస్తాడు, అహంకారానికి శిక్షిస్తాడు కూడా. నిజానికి శిక్ష కూడా అనుగ్రహమే, పరమేశ్వరుని ఆశ్రయించినందుకు. శిక్ష ఎలా అనుగ్రహం ఏందో తెలిసింది కదా. అందుకే ఈశ్వరుడి శిక్షలో కూడా కారుణ్యం ఉంది. అది ఈ కథలో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. అందుకు ఇంత శివభక్తులైన రావణాసురుడు కూడా రాముడి చేతిలో వెళ్ళిపోయాడండి అంటే, అంత శివపూజకు ఫలితం ఆ విష్ణువు చేతిలో వెళ్ళిపోవడం, అది విశేషం. అందుకే ఆ శివుడే విష్ణువై అనుగ్రహించాడు. అదే పద్మపురాణంలో గొప్ప మాట చెప్తాడు రాముడితో శివుడు. ఏమనంటే, రామాను అదృష్టవంతుడివి. ఎందుకంటే రాముడు ముందు శివుణ్ణి ఆరాధించట. ఎందుకంటే తాను ఎవరి పైకి యుద్ధానికి వెళ్ళబోతున్నాడో వాడు శివభక్తుడు. మరి అటువంటప్పుడు ఆ శివుడు ఎవరో ఆయనని తీసుకోవాలి. అందుకే రాముడు శివభక్తుడే, రావణుడు శివభక్తుడే. మరి రామేశ్వరం మనకు ఉంది కదండి, ఇద్దరు కూడాను శివభక్తులే. మరి ఎవరి పక్షాన ఉంటాడు దేవుడు? ఇప్పుడు ఇది ప్రశ్న. ఇద్దరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నారు, వాణ్ణాశ్రమాలను వీడు, వీణ్ణాశ్రమాలను వీడు. అప్పుడు దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఇది పెద్ద పజిల్ మనకి. మనకు పుట్టేటువంటి అనేకములైన తిక్క ప్రశ్నలు ఇది ఒకటి. అలాంటి ప్రశ్న మనకి కలగడం సహజం. దానికి సమాధానం పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది. రాముడితో అంటాడు శివుడు, రామానువు అదృష్టవంతుడివి, అధర్మపరుడైన శత్రువు దొరకడని నువ్వు చేసుకున్న అదృష్టం ఉన్నాయి. ఎంత గొప్ప విశేషం ఉంది చూడండి, అధర్మపరుడైన శత్రువు. ఎందుకంటే అధర్మం అనే వీక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాడిని ఈజీగా కొట్టచ్చట. అందుకే మనం తెచ్చుకోవలసిన స్ట్రెంగ్త్ ఏమిటి? ధర్మం అనే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. అధర్మం దగ్గర ఎంత భౌతిక బలమున్నా కూడా విజయం ఉండదండి, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే భారతదేశం ఎప్పుడు మెజారిటీని బలంగా చెప్పలేదు, ధర్మాన్ని బలంగా చెప్పింది. క్వాలిటీయే బలం కానీ క్వాంటిటీ బలం కాదు. నాకు 102 అంతస్తులు ఉన్నాయని పెద్ద సెంటర్ పెట్టుకున్నా ఏ హ్యూమన్ బాంబు ప్రవేశి తగడబెట్టగలదు అది. అందుకు భౌతిక బలం సమకూర్చుకుని నేను అగ్రరాజ్యాన్ని అగ్రదేశాన్ని అంటే కాదు, ధర్మ బలం. భారతదేశం ఆది నుంచి నూరిపోసింది. మనం భౌతిక లాలసతో అది పోగొట్టుకుంటున్నాం. రామాయణ భారతాలు రెండు మనకు చెప్పింది అదే, మెజారిటీ బలం కాదు, తపస్సు బలం, ధర్మం బలం, లేకపోతే కేవలం నరవానరులు. వెళ్ళింది ముళ్ళోకాలను పాలించే రాక్షసుల్ని జయించారు. ఎందువల్ల? ఇక్కడ ధర్మబలం, అక్కడ అధర్మం. ఇక్కడ ఐదుగురు పాండవులు సంహరించింది 100 మంది కౌరవుల్ని. దీనిలో ఉన్నదేమిటి? ధర్మబలం. అందుకే ఏతో ధర్మస్తతో జయ అది విశేషం. ఎక్కడ పెడితే అక్కడ. అందుకు శివుడు చక్కగా చెప్పాడు, అంటే ఇద్దరిలో రెండు రకాల కోరికలు ఉంటాయి. ఎవరి వైపు శివుడు ఉంటాడంటే ఎవడవైపు ధర్మం ఉంటుందో వాడి వైపు. అయితే మరి ఇంతకాలం కొరుచుకున్నాడే వాడిని ఏం చేస్తాడు? అప్పటి అధర్మానికి శిక్షిస్తాడు, కానీ అంతకు ముందు చేసిన అచ్చెన్నాయన మర్చిపోడు. అందుకు అతడికి మళ్ళీ మరో ఉన్నతినే కల్పిస్తాడు. అందుకు రావణాసుకు కూడా ఉన్నతిని ఇచ్చాడు, ఇవ్వకపోలేదు. అది విశేషం, భగవద్ అనుగ్రహ విశిష్టతని రావణాసుడి దానిలో ఈయన చెప్పడం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంత చక్కగా చెప్పి మొత్తానికి ఆ పరమేశ్వరుని యందు స్థిరభక్తి ఉన్నటువంటి వాడికి ఐహికమైనటువంటి ఈ సమస్త భోగములు వాడికి పాదాక్రంతమవుతాయి అని చెప్తున్నారు. వాడిని ఎవ్వరూ జయించలేరు, అందుకు అజేయుడే ఉన్నాడు. అంత అజేయుడైన వాడు కూడా ఒక్క విషయంలో ఓడిపోయాడు. ఎందుకు? పరస్త్రీ వ్యామోహం. మొత్తం మనకి ధర్మశాస్త్రం చెప్తున్న విషయం చూడండి, రాముడు విష్ణువు కనుక జయించాడు అని మనం అనుకోరాదు ఎప్పుడు. ఎందుకంటే రాముడు నరుడిగా ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చాడు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా తన భర్తే దైవం ఉన్నటువంటి సీతమ్మ అజేయురాలేవెలిగింది. అలాగే మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడనటువంటి రామచంద్రమూర్తి అజేయుడే వెలిగాడు. పరస్త్రీ వ్యామోహంతో రావణుడు నశించాడు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఎప్పుడైనా పర అనేటువంటిది ఇంత ప్రమాద హేతు అవుతుంది. అందుకు ఆ ధర్మాన్ని అంత చక్కగా చెప్పారు. అందుకే ధర్మం వైపు పరమేశ్వరుడు ఉంటాడు, అధర్మం చేస్తే ఆయన కూడా వదలడు. దానికి అక్కడికక్కడే కేవలం ఆ శిక్షించడానికి ఏం కష్టం అక్కలానికి, ఆ మాత్రం బొటన వేరుతో అంతే చాలు. అది ఇంత చక్కగా ఆ ఈశ్వరుని లీల చూపించి ఆ విధంగా మదము అహంకారము ఉన్నటువంటి వారు దెబ్బతింటారని చెప్తున్నాడు. అటు తర్వాత మరో భక్తుడి గురించి చెప్తున్నారు. ఎదుర్ధిం సుత్రాంనో వరద పరమోచ్చైరపి సతీం అధశ్చక్రే బాణ పరిజన విధేయ త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివసతిరి తచ్చరణయోర్నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై యవనతి. ఇక్కడ చాలా గొప్ప మాట, ఇందాక మనం చెప్పుకున్న మాట, ఎవరి తల పరమేశ్వరుడు ముందు వంగుతుందో వాడి ముందు లోకం అంతా తల ఉంచుతుంది. అది విశేషం. అందుకు మనం లోకాన్ని మెప్పించడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లే, లోకేశ్వరుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే లోకం దానంతట అదే మన వెనకాల పడుతుంది. అది విశేషం. మన ఆ ప్రయత్నం మాని లోకాన్ని మెప్పించడానికి నానా ఫిట్స్ చేస్తూ ఉంటాం, దానితో ఫెయిల్యూరు. దాన్ని లోకేశ్వరుడు ముందు శ్రద్ధగా అర్పణ చేసుకుంటే లోకమే మన ముందు పాదాక్రంతమవుతున్నారడానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బాణాసురుడు అని మరో భక్తుడి గురించి చెప్తున్నారు. బాణహ, ఈ బాణుడు ఎటువంటి వాడు అంటే సుత్రాంనో వృద్ధిం. సుత్రాంనుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయన యొక్క అభివృద్ధిని కూడా తిరస్కరించేలా చేసేట. అంటే ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే పరిజన విధేయ త్రిభువన, ముల్లోకాలు ఆయనకు పరిజనుల్లో కొరుచుకుంటూ ఉంటాయి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వచ్చి బాణాసురుడిని కొరుచుకున్నాడు. ఎందువల్ల అంటే ఇందులో ఆశ్చర్యపోవలసిందేముంది అన్నాడు. నత చిత్రం తస్మిన్, ఇందులో ఆశ్చర్యపోనక్కర్లేదయ్యా. ఎందుకంటే త్వచ్చరణయోర్ వరివసతిరి, వరివస్య అంటే పూజ అని అర్థం. వరివసతరి అంటే నిన్ను పూజించువాడు, అంటే నీ భక్తుడు అయిన వాడి యందు, అంటే నీ పాదములను ఎవడు అర్చిస్తున్నాడో వాడి యందు అన్ని ఉన్నతులు వాడికి లభిస్తాయి. ఎందుకు? వాడు నీ పాదాలను అర్చించడానికి తన తల వంచాడు గనక అందరూ అతని ముందు తల వంచుతారు. అందుకు బాణాసురుడు ముందు సమస్తమైన వారు తల వంచారు అని ఇక్కడ చెప్తున్నారు. వెంటనే మళ్ళీ చెప్పింది రాక్షసుడు ఉదాహరణేనా అని వెంటనే అనిపిస్తుంది, అవునా లేదా? మొన్న మధ్య ఎవరో ప్రశ్న వేశారు పాపం, ఎందుకంటే కొందరికి శివుడు అంటే ఏమిటో పడదు, అది వాడి దౌర్భాగ్యం. ఏం చేస్తాం? ఎవరికయ్యా శివుడు పడదు అని అంటే భాగవతంలోనే చెప్పాడు, ఎవడి నుదుట అమంగళాలు రాసి పెట్టుంటాయో వాడికి శివుడు పడదు. భవాన హోద్వేష్టి శివం శివేతరహ అని, శివం శివేతరహ, శివ ఇతరుడు అంటే అశివుడు అంటే అమంగళుడు, అమంగళుడైనటువంటి వాడే శివద్వేషి అవుతాడు. అందుకు ఇంత చక్కగా శివతత్వం చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేసి పంపించాడు, ఏమంటే శివభక్తులందరూ రాక్షసులే కనిపిస్తారు, అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే శివభక్తులు అవుతారని, వాడి దృష్టికి రాక్షసులే కనబడ్డారు. కానీ బ్రహ్మమురారి సురార్చిత లింగం అన్నప్పుడు ఒక సురార్చిత లింగం దేవతల చేత అర్చింపబడ్డారు. ఇంద్రుడు ఎలా అర్చించాడో, వరుణుడు ఎలా అర్చించారో, అష్ట దిక్పాలకులు ఎలా అర్చించారో, సమస్త లోకముల యందు ఆ లోకాధిపతులు ప్రతినిత్యం ఈశ్వరార్చన ఎలా చేస్తారు మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే నారాయణుడు శివుణ్ణి అర్చించిన విధానం మనకి మహాభారతం చెప్తోంది. యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర. ఆ నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా శివారాధన చేసేట. అలాగే శివుడు నిత్యం నారాయణ అర్చన చేసుకుంటారు, ఒకరి హృదయం ఒకరు గనక. ఇవన్నీ రహస్యములు. అలాగే మహర్షులు అగస్త్యుడు, వ్యాసుడు, దధీచి, గౌతముడు, ఇలాంటి మహాత్ములైన మహర్షులు ఎందరందరెందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. దానవులు ఉన్నారు. ఇదేమిటండి, ఈశ్వరుని ఇంతమంది అర్చిస్తే అందరినీ అనుగ్రహిస్తాడంటే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఏమిటో మీరు ఆలోచించండి. ఈశ్వర స్వరూపం అంటే అష్టమూర్తులు ఈశ్వర స్వరూపం అంటారు. అష్టమూర్తులు అంటే ప్రకృతి. ప్రకృతి మొత్తం ఎన్ని విధములుగా ఉంది, ఎనిమిది విధములుగా ఉంది. ప్రకృతి మొత్తం ఎనిమిది విధాలుగా ఉంటుంది. అది ఎలాగో అంటే, ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, ప్రధానంగా ఎనిమిది. ఇంకా వివరణల్లోకి వెళ్లకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ ఎనిమిది విధమైన ప్రకృతి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో ఎనిమిది ఒక్కలాగే పనిచేస్తుంటే అందరిలోనే జీవ చైతన్యం అందరిలో ఒక్కలాగే పనిచేస్తుందా లేదా చూడండి. చూసే శక్తి మీలో, మీ ఎదురుగా ఉన్న వారిలో కూడా అలాగే ఉన్నది. మాట్లాడే శక్తి అందరిలో ఉంది, వాటిని ఎలా వినియోగించుకుంటున్నారన్నది పక్కన పెట్టండి. కానీ జీవ చైతన్యం ఒక్కలాగే పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి. చక్కగా ప్రవహిస్తున్న గోదావరి వద్దకి ఒక హంతకుడు వెళ్ళి నీరు తాగబోతే వీడు హంతకుడు, నేను వీడికి నీళ్లు ఇవ్వను అని వెళ్ళిపోతుందా? అలాగే ఒక తపస్సు వెళ్ళి నీళ్లు తాగుతానంటే వాడికి నీళ్లు ఇస్తుంది. సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయన తన కాంతిని కేవలం కొంతమంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఇస్తున్నాడా? అందరి మీద ఇస్తున్నాడు కదా. కానీ ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతే ఇలాగ ప్రపంచంలో అందరికీ తన యొక్క శక్తిని ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి చేరుకుని వెళ్ళి చేతితో పుచ్చుకుంటున్నారో వారికి దాహం తీరుస్తుంది నది. అలాగే ఈశ్వరుడు కూడా తనని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. అది ఈశ్వరుడు యొక్క లక్షణం, అది విశేషం. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటు వెళ్తున్నాడు అనేది పరిశీలించి సాక్షిగా గమనించి మళ్ళీ రక్షణ శిక్ష చేసేది ఆయనే. దానికి మరో స్వరూపంతో వచ్చి ఆ పని చేస్తాడు, వదలడు. కానీ మొదట అనుగ్రహించిన దాని విధానంలో ఇది రహస్యం. ఇది తెలిస్తే ఈశ్వర భక్తులు రాక్షసుల దేవతల పిచ్చి ప్రశ్నలు మనకు ఉండవు. ఇవి నిజానికి ఏదో మన మేధస్సు పెరిగిపోయి చేసేది కాదు, కేవలం ద్వేషబుద్ధి చేత చేసేటువంటిది. ఎందుకు అనవసరంగా ఈశ్వర నిందా పాపం కట్టుకోవడం మనం? అందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి బాణాసురుడు వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ. అంటే అటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారినే పరమేశ్వరుడు అనుగ్రహించాడే. మరి దైవీ ప్రవృత్తి కలిగి చక్కగా సాత్వికంగా ఆశ్రయిస్తే వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యములన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని కూడా ఇస్తాడని చెప్పడానికి ఇక్కడ పుష్పతంత్రి ఉదాహరణలు చూపిస్తున్నాడు మనకి.